ಜೈ ಶ್ರೀಮನ್ನಾರಾಯಣ. ಶ್ರೀಮತಿ ರಾಮಾನುಜಾಯ ನಮಃ. ಪ್ರಿಯ ಭಾಗವತ ಮೈತ್ರಿ ಸಭ್ಯುಳರ ಪೆದ್ದಲಾರ, ಮುಂದುಗಾ అందరికీ దాసోహం సమర్పిస్తూ శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీ 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 త్రిదండి శ్రీ రంగరామానుజ జీయర్ స్వామి వారు లోకోపకారకంగా భగవద్గీతను శ్రీకృష్ణార్జున సంవాదం అనే ఒక గ్రంథంగా అందించారు. సామాన్యమైన బుద్ధికి తోచని అనేకమైన ఆధ్యాత్మిక విషయాలు ఉపనిషత్ సమన్వయంగా చక్కగా వివరించి అనుగ్రహిస్తున్నారు. యథావకాశం ప్రతిరోజు పఠనం శ్రవణం సాగుతోంది. దానిలో భాగంగా ఈవేళ వాట్సాప్లో 33వ భాగం, అలాగనే నిన్నటి కొనసాగుతుంది. కాశ్యపాన్వయ సంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్య జలధిం వందే రంగరామానుజం మునిం. శ్రీ రంగరామానుజ యతిభ్యో నమః. కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నిన్నటి రోజున 455వ ప్రశ్న, దానికి స్వామివారు చక్కటి సమాధానం. నేను అనేది, అలాగనే నేను అని గ్రహించేది ఒకటి ఉంటాయి, కానీ రెండింటిని విడదీసి చూడలేము. సూర్యుణ్ణి కాంతిని విడదీసి చూడలేం కదా అలాగే అని అన్నారు. దానికి శిష్యునికి కలిగిన సందేహం ఈనాటి ప్రశ్నతో మళ్ళీ ప్రారంభమవుతోంది. అడియన్ దాసోహం. ఇదే లక్షణాలు పరమాత్మ కూడా ఉంటాయా? ఇంతేనా అడియన్? ఇంతే. పరమాత్మకి కూడా స్వరూప జ్ఞానం, ధర్మభూత జ్ఞానం అని రెండుంటాయి. ఇతర విషయాలను ఎరిగేదే ధర్మభూత జ్ఞానం. అంటే అడియన్, మొత్తం మీద సూక్ష్మమైనది ఆత్మ, స్థూలమైనది పరమాత్మ అని అర్థం చేసుకోవచ్చు కదా. మరి ఈ రెండూ ఒకటే అని చాలామంది ప్రబోధిస్తూ ఉంటారు, మరి ఇది ఎలా అడియన్? అదేమో మరి వారికే తెలియాలి. అసలు పదాల యొక్క అర్థాలే చెబుతున్నాయి రెండు వేరు వేరు అని. ఆత్మకన్నా విలక్షణమైన వ్యాప్తి ఉన్నది పరమాత్మ. అడియన్, ఇంతకీ ఆత్మ సూక్ష్మమైనది అని చెప్పిన తర్వాత ఇంకా ఏవైనా లక్షణాలు ఈ భగవద్గీత ద్వారా తెలియజెప్పడం జరిగిందా అడియన్? గో ఈ శ్లోకం చదివితే ఇంకా ఆత్మకి ఏ ఏ లక్షణాలున్నాయో దీనిలో తెలుస్తాయి. అంతవంత ఇమే దేహాః నిత్యస్యోక్తా శరీరిణః అనాశినో ప్రమేయస్య తస్మాత్ యుద్ధస్వ భారత. దీనికి అన్వయం ఎలా ఉంటుందంటే, నిత్యస్య అప్రమేయస్య అనాశినః శరీరిణః ఇమే దేహాః అంతవంతాః ఉక్తాః తస్మాత్ హే భారత యుద్ధస్వ. ఇక్కడ తాత్పర్యం ఏంటంటే, ఉత్పత్తి రహితము, అప్రమేయము, నాశము నొందది అయినదే ఆత్మ యొక్క స్వరూపం. ఈ దేహములన్నీ వినాశ స్వభావం కలిగినవి అని శాస్త్రం చేత చెప్పబడుతోంది. అర్జున, కనుక నువ్వు యుద్ధం చెయ్యి అని తాత్పర్యం అడియన్. మరి కొంచెం ఇక్కడ అయోమయంగా ఉంది, చెప్పిందే చెప్తున్నారా అనిపిస్తూ ఉన్నది. అలా కాదు, నువ్వు జాగ్రత్తగా పరిశీలిస్తే అర్థమవుతుంది. అయోమయం అసలే ఉండదు. ఇందులో దేహాలకు ఆత్మకి ఉండే తేడాలు చెప్తున్నాడు. ఆత్మ నిత్యము, అప్రమేయము, అనాశి అని కూడా చెప్పి ఆత్మ ఆయా జన్మలలో ధరించే వివిధ దేహాల గురించి చెప్పేటప్పుడు వాటికి విశేషణాలుగా ఇమే, అంతవంతః, దేహాః అన్నారు. ఇలా పరస్పర విరుద్ధ స్వభావాలు కలిగినవి కనుక దుఃఖించవలసిన అవసరమే లేదు, యుద్ధం చెయ్యి అంటున్నాడు కృష్ణ పరమాత్మ. అడిగినైనా కూడా దాసుడికి ఇంకా అర్థం కావడం లేదు. మొదట దేహం గురించి చెప్పిన లక్షణాలు చూద్దాం, విను. అంతమంత ఇమే దేహాహ అని కదా ఆ మూడు లక్షణాలని చెప్పారు. అంతమంత అంటే అంతము కలవి నశించేవి అని అర్థం. దేహాహ అంటే దేహములు, ఉపచయాత్మకములు అని అర్థం. ఇమే అంటే ఈ దేహములు అనడంలో అనేక భూతముల కలయికతో ఏర్పడినవి అని అర్థం. అడియన్ ఉపచయాత్మకములు అన్నారు, దాని అర్థం అంటే ఏమిటండి? అడియన్ దిహ అనే ధాతువు నుండి దేహం అనే పదం పుడుతుంది. మరి దిహ అంటే అర్థం ఉపచయే అని చెప్పారు, అంటే పెరిగేవి, అవయవములు కలవి అని అర్థం. శాస్త్రంలో నియమం ఏమిటంటే ఏది అవయవములతో ఉంటుందో అది అనిత్యమే అని. ఉదాహరణకి ఒక కుండ ఉందనుకో, దానికి అడుగు, కడుపు, మెడ, లోపల, పైన అని కొన్ని అవయవాలను కలిగి ఉంటుంది కదా. కుండ అనిత్యమేగా. అంటే అడిగిన అనిత్యం అంటే ఎల్లప్పుడూ ఉండేదాని నిత్యం అంటాం. అలా కాకుండా ఒకప్పుడు ఉండి ఒకప్పుడు ఉండని దానిని అనిత్యం అంటారు. మరి ఇక్కడ అవయవం అంటే స్వామి, ఒకే దానిలో విడిగా విడిగా ఇది ఇది అని గుర్తించడానికి తగిన విధంగా ఉండే దానిని అవయవము అని అంటాం. అప్పుడు ఆ వస్తువుని సావయవి అని, అలా గుర్తించలేకపోతే నిరవయవి అని అనాలి. ఈ సావయవులన్నీ నశించేవే అంటే అనిత్యములే అనే నిర్ణయం. అరేన్ మరి ఇమే దేహ అనడం, ఇమే అంటే అనేక భూతముల కలయిక చేత ఏర్పడుచున్నటువంటిది అని అన్నారు కదా, ఇక్కడ కొద్దిగా వివరిస్తారా స్వామి? దేహాహ అంతవంత అని చెప్పేసినా సరిపోయేదానికి ఇమే దేహ అని ఒక ప్రత్యేకత చూపించి అనడంలో పృథివ్యప్తేజోవాయు ఆకాశములనే ఐదు భూతములతో చేయబడినవి, వాటి కలయిక చేత తయారైనవి అనే ఒక గొప్ప అర్థం స్ఫురిస్తుంది. కొన్ని వస్తువుల కలయిక చేత ఏర్పడిన వస్తువు ఎప్పుడూ అనిత్యమే అనేది శాస్త్ర నియమం. అంచేత దేహములు అనిత్యములే. అడిగాను అడిగాను, మరి ఈ పృథివ్యప్తేజోవాయు ఆకాశములు అంటే పృథివీ అంటే మట్టి, తే అప్ అంటే నీరు, తేజ అంటే నిప్పు, వాయు అంటే గాలి, ఆకాశ అంటే ఆకాశం, ఇవే కదా స్వామి పంచభూతాలు అంటారు. అవే. ఇంతకీ ఇక్కడ చెప్పినది అర్థమైందా? ఇమే దేహ అంతవంత అనడంలో ఈ పంచభూతాలతో తయారైనటువంటి, అవయవాలతో కూడినటువంటి, వినాశ స్వభావం కలిగినటువంటివి ఈ శరీరాలు అని నిర్ధారించేశారు. అడి అని ఇప్పుడు అర్థమైంది. మరి ఆత్మ లక్షణాల గురించి ఎలా వివరించారు స్వామి? ఇంతకుముందే ఒకసారి చెప్పానుగా, నిత్యము అన్నారు, అప్రమేయము అన్నారు, అనాశి అన్నారు. అదే అడియన్. ఇప్పుడు అప్రమేయం అంటే ప్రమేయం, ప్రమాణం, ప్రమాత అనే పేర్లు ఎప్పుడైనా విన్నావా? వినే ఉంటావు. లేదు స్వామి, దాసుడు వినలేదు ఇప్పుడు. సరే, అయితే జాగ్రత్తగా ఇక్కడ వినాలి. మరి నువ్వు చిన్న ఉదాహరణ చెప్తాను. కంటితో గోడని చూస్తున్నావు అనుకో, గోడ ఏమిటిది? ప్రమేయం అనాలి. తెలుసుకునే విషయం అన్నమాట. మనం ఏ విషయాన్ని తెలుసుకుంటామో ఆ విషయానికి ఎప్పుడు ప్రమేయము అని పేరు. నువ్వు అంటే తెలుసుకునేటువంటి వాడివి ప్రమాత, ఇది గుర్తుపెట్టుకో. అలాగనే ప్రమాణం కన్ను, తెలుసుకోవడానికి ఒక సాధనం అంటూ ఒకటి ఉండాలి కదా, దానికి ప్రమాణం అని పేరు. ఇంకొక ఉదాహరణ చెప్తాను చూడు. ఇప్పుడు రాముడు మునుల ఆక్రందనలు విన్నాడు, ఇది ఈ పదం, ఇది ఒక వాక్యం. దీనిలో ప్రమాత, ప్రమేయం, ప్రమాణం మూడు ఉన్నాయి. ఎలా తెలుసునా? దీనిలో ప్రమాత ఎవరు? రాముడు కదా. ఆక్రందన, మునుల యొక్క ఆక్రందన ఏమంటారు? ప్రమేయం. ప్రమాణం ఏమిటి? స్వయంగా చెవి అనే వినే సాధనం ఒకటి ఉంది కదా, ఆ సాధనం ద్వారా విన్నాడు కదా, అందుకని అది ప్రమాణం. ఇలాగా మనం గ్రమించాలి. అడిగాను అడిగాను. చాలా బాగా స్పష్టంగా అర్థమైంది. ఇప్పుడు అప్రమేయం అంటే తెలుసుకో సాధ్యం కానిది అని వస్తుంది, అంతేనా అడిగాను? జ్ఞానానికి అందనిది అని కూడా అర్థం చెప్పుకోవచ్చు కదా. అంత సులభంగా అలా చెప్పడానికి వీలు కాదు. ఎందుకంటే ఎప్పటికీ ఎవరికీ జ్ఞానానికి అందకపోతే దానివల్ల ప్రయోజనం ఏమిటి? అంతేకాదు, అలాంటిది ఉందో లేదో అది ఎలా నిర్ధారిస్తాం మనం? ఉదాహరణకి కుందేటి కొమ్ము కుందేటి కొమ్ము అంటూ ఉంటారు, అది అప్రమేయమేగా. కుందేటికి కొమ్ము ఉండనే ఉండదు, కనుక జ్ఞానానికి అందదు. ఆత్మ కూడా అలాంటిది అయిపోకూడదు కదా మరి. కనుక అప్రమేయం అనగానే జ్ఞానానికి అందనిది అనేయకూడదు. అడిగాను, నిజమే, మరి ఇంకెలా అర్థం చేసుకోవాలి? అలా పొరపాటు పడకూడదనే ఈ శ్లోకంలో ఆత్మని దేహాన్ని కలిపి వివరించారు. అంచేత దేహాన్ని ఏ ఏ ప్రమాణాల చేత తెలుసుకోగలుగుతున్నామో ఆ ప్రమాణాల చేత ఆత్మని తెలుసుకోలేము అని అర్థం చేసుకోవాలి. బాగుందడి, ఏం బాగుంది. కంటితో కానీ, ముక్కుతో కానీ, చెవితో కానీ, నాలుకతో కానీ, చర్మంతో కానీ గ్రహింపదగినది దేహం, అలా గ్రహించ సాధ్యం కానిది ఆత్మ అని ఇంకా నిర్ధారణ చేసుకోవచ్చు కదా స్వామి. నిజమే, చక్కగా చెప్పావు, కరెక్ట్గా చెప్పావు. ఇంద్రియములతో తెలుసుకోగలిగినది దేహం, తెలుసుకోలేనిది ఆత్మ. అడిగాను ఇక్కడ, ప్రమాత తెలుసుకునేవారు ఎవరు? ఇది కూడా బాగానే ఉంది ప్రశ్న. దేహం అచేతనం, కనుక అది తెలుసుకోలేదు. ఇక్కడ ఏమవుతుంది మరి? ఆత్మే చేతనం. తెలుసుకునేది ఇప్పుడు ఎవరవుతారు? ప్రమాత అవుతుంది. అంటే అడిగాను, తనని తానే తెలుసుకుంటాడని అర్థమా? అంతే మరి, నేను నేను అని తనని తాను తెలుసుకుంటాడు, ఇది ఇది అని ఇతరములను తెలుసుకుంటాడు. అందుచేత ఎలా చూచినా ప్రమాత తానే అవ్వాలి కదా. అడిగాను, ఇతరములని తెలుసుకోవడం అంటే దేహాన్ని కూడా కదా? అవును, తన దేహాన్ని కూడా తను తెలుసుకుంటాడు కదా. అదే, ఏమని తెలుసుకుంటాడు స్వామి? రెండు విధాలుగా తెలుసుకోవాలి. ఒకటి దేహము అని తెలుసుకోవడం, రెండవది నేను అనుభవించేది, ఇది నాకు భోగ్యం అని తెలుసుకోవడం. దీనినే ఈ భగవద్గీతలో క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగంలో ఏతద్యో వేత్తితం ప్రాహుః క్షేత్రజ్ఞ ఇది తద్విధ అని వివరిస్తారు. క్షేత్రము క్షేత్రజ్ఞుడు అని రెండుంటాయని చెప్పి క్షేత్రమంటే దేహం అంటూ క్షేత్రజ్ఞుడు అంటే ఆత్మ అని కూడా వివరిస్తారు. క్షేత్రమును తెలుసుకున్నవాడు క్షేత్రజ్ఞుడు అవుతాడు. ఎరగడం అంటే తనకి భోగ్యము అని తెలుసుకోవడం అని అర్థం చెప్పుకోవాలి. అడియేన్, భోగ్యం అంటే అనుభవించబడేది అనే కదా, ఇది ఇక్కడ ఎలా సరిపోతుందంటారు? చెప్తా. బృహదారణ్యక ఉపనిషత్తులో పుణ్య పుణ్యేన కర్మణా భవతి పాప పాపేనా అంటూ కర్మఫలములను అనుభవించడానికి వచ్చినది దేహం అని నిర్ణయించారు. కనుక దేహం అనుభవించబడేది దేహీ అంటే ఆత్మ అనుభవించేది అని అర్థం. ఓహో, మరో తేడా చూపిస్తున్నారన్నమాట. దేహం భోగ్యం, ఆత్మ భోక్త. అంతేనా అడియన్? అంతే. అందుచేతనే అప్రమేయ అన్నారు. ఆత్మ అప్రమేయుడు అని అనగానే దేహంలాగా భోగ్య వస్తువుగా కాక భోక్తగా ఎరుగబడేవాడు సుమా అని అర్థం. అంతే తప్ప ఎన్నటికీ ఎరుగబడడు అని అర్థం కాదు, అర్థం రాదు కూడా. అడియన్, దేహానికి ఆత్మకి ఇలా ఏదైనా ఒక సంబంధం ఉంటుందని ఎలా తెలుస్తుంది? బాగుంది. ఈ శ్లోకంలో శరీరిణ అన్నారుగా, శరీరిణ అంటే శరీరి యొక్క అని అర్థం. శరీరి యొక్క దేహములు అనిత్యములు వగైరా వగైరా అన్నమాట. ఈ యొక్క అని ఎప్పుడైతే అన్నారో సంబంధం ఉన్నదని చెప్పినట్లే. అబ్బా, బాగా ఉంది అడిగాను. చిన్న పాయింట్ కూడా వదలడం లేదన్నమాట. మరి నిత్యుడు అని అంటే ఉత్పత్తి రహితుడు అని ఎందుకు అర్థం చెప్పారు అడియన్ అంటూ 479వ ప్రశ్న శిష్యుడు అడగగా స్వామివారు దానికి సమాధానం ఎలా అనుగ్రహిస్తున్నారు అనే విషయాలని రేపటి శ్రవణం ద్వారా తెలుసుకుందాము. ఇంత చక్కటి వివరణాత్మకమైనటువంటి విశేషాలని అందించిన స్వామివారి దివ్య చరణారవిందములకు అనేక దాసోహములు సమర్పిస్తూ వింటున్నటువంటి మీ అందరికీ స్వామివారి మంగళాశాసనములు లభించాలి అని ప్రార్థిస్తూ అడియన్ రామానుజదాస కులశేఖరాళ్ళు వారు హైదరాబాదు.